Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం డిసెంబర్ 10, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పిసపాటి. ఈనాటి అక్షరాల పూదోట కార్యక్రమంలో మనం విందాం ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన కథలు. కథలలోకి వెళ్లే ముందుగా మరొక మేటి రచయిత అయినటువంటి శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు ఈ కథా సంపుటిలోని కథలను ఉద్దేశించి అందించిన అమూల్యమైన వాక్యాలు ప్రతివారం మీకోసం చదివి వినిపిస్తున్నాను కదా, అందులో కొన్ని వాక్యాలు ఈ వారం కూడా విని కథల్లోకి వెళ్ళిపోదామా. కథలు కరపత్రాల నినాదాలతోనూ ప్రబంధాలలోని సుదీర్ఘ వర్ణనలతోనూ నిండి ఉండకూడదు. అటువంటి పోకడలు శారదగారి కథలలో కనిపించవు. అక్కడక్కడ కొన్ని వర్ణనలున్నా అవి పాఠకుని కథలో మమేకం చేయడానికి, ఒక దృశ్యాన్ని పాఠకుడి ముందు ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే అనిపిస్తుంది కాస్త ఆలోచించితే. ఇంచుమించుగా అన్ని కథలలోనూ సంఘర్షణ, సమస్య, మళ్ళీ దాని పరిష్కారము ఇమిడి ఉంటాయి. చదివిన తర్వాత పాఠకుడి మనస్సుని కొంతసేపు కుదిపేస్తాయి. ఇది మంచి కథకి కావలసిన గుణం. కొన్ని కథలలో ఈ కుదుపు తీవ్రంగా ఉంటుంది అంటున్నారు శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు. వీరు అందించిన మరికొన్ని మాటలు వచ్చేవారం మీకు వినిపిస్తాను. మరి కథల్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం వినబోతున్న కథ ఇది ప్రశ్న, ఏది జవాబు? మరి ఈ కథలో జవాబు దొరకని ఏ ప్రశ్నని శారద గారు మనందరికీ సంధించారో కథ విని తెలుసుకుందాం. చీకటి నిష్క్రమణకి సూచనగా చెట్ల గుబురుల్లోంచి పక్షుల కిలకిల రావాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా వాకిళ్ళు ఊడ్చి కళ్ళాపి జల్లుతోన్న ధ్వనులు, పొలాలకి అరకలు వెళుతోన్న చప్పుడు, పాలేరు గొట్లచావిడిలో పశువుల్ని అదలిస్తూ వేస్తున్న కేకలు, పాలు పితుకుతున్న చెంబు నిండుతోన్న వినికిడి, అన్నీ మంచం మీద నుండి కదలకుండా వింటూనే ఉన్నాడు ధర్మరాజు. కానీ కదిలి లేవాలనిపించడం లేదు. రోజు ఈ పాటికి ఇంటికి 60 మైళ్ళ దూరంలో ఉన్న కాలువ దాకా చుట్ట కాలుస్తూ నడిచెళ్ళి వచ్చేవాడు. అప్పుడు తెల్లవారేది. అతను రాగానే అతని భార్య శకుంతల చెంబంత గ్లాసుతో అతనికి కాఫీ అందించేది. అది తాగుతూ అప్పుడే వచ్చిన తెలుగు పేపర్ క్షుణ్ణంగా చదివేవాడు అతను. కానీ ఈరోజు తెల్లవారితే ఏం చూడాల్సి వస్తుందోనని భయం, మంచం మీద నుండి లేస్తే ఏం జరుగుతుందోనని కంగారు. కానీ అతను లేవలేదని తెల్లవారడం ఆగలేదు. ఆరోగ్యమైన పాపాయిల సూర్యుడు ఆకాశంలోకి దోగడటం ప్రారంభించాడు. తూర్పుకి అభిముఖంగా ఉన్న ఆ మేడ ముందరి భాగమంతా వెలుగుతో నిండిపోయి మెరిసిపోతూ ఉంటే ఆ మేడ అంతర్భాగంలో అలవికాని చీకట్లు ముసురుకుంటున్నాయి. ధర్మరాజు ధర్మపత్ని శకుంతల అవతల గదిలో శవంలా కూర్చొని కుమిలిపోతున్నది. అతనికి ఎదురువైపు చావడికి ఆనుకొని ఉన్న గదిలో మంచం మీద బోర్లా పడుకొని ఎక్కెక్కి ఏడుస్తోంది అతని కోడలు నర్మద. ఆ తెల్లవార్లు ఆమె వర్షాకాలపు నర్మదా నదే అయి పొంగి పొరలింది. అయినా ఎక్కడి నుండి వస్తున్నదో పాడు దుఃఖం. ఆమె నరనరాల్ని కోసేస్తూ రక్తాన్ని నీరుగా మార్చి కళ్ళలోంచి ఉబికి బయటపడుతోంది. విపరీతంగా ఏడవటం వలన ఆమె మొహం పొంగిపోయింది. కళ్ళు మందారాల్లా ఎర్రబడిపోయినాయి. ఒకరిని ఒకరు ఓరడించుకోలేని స్థితిలో ప్రాణమున్న శవాల్లా ఎవరి స్థానాల్లో వాళ్ళు అతుక్కుపోయారు. పిండిన పాలచెంబుని వంటమనిషి గౌరమ్మకు అందిస్తూ, ఇంట్లో అందరూ ఊరెళ్ళారా అన్నాడు పాలేరు నీలయ్య. ష్ అంది గౌరమ్మ మెల్లిగా అన్నట్లు సైగ చేస్తూ. వాడు బుర్రగీక్కుంటూ, ఏంటి కథ అన్నాడు అయోమయంగా చూస్తూ. కథే మరి, అందరూ లోనే ఉన్నారు. ఏటి జరిగిందో తెలవదు కానీ అందరూ మంచాల మీద కూడబలుక్కున్నట్టు నీలుక్కుపోయారు అంది గుసగుసగా. పెద్దయ్య కూడానా? ఆ కొడుకు మొన్న ఊరెళ్ళిన దగ్గర నుండి ఇంతే. ఏంటో మరి అంది గౌరమ్మ. చిత్రంగా ఉందే. నీలయ్య గుణుక్కుంటూ ముందు వైపుకు వెళ్ళాడు. ధర్మరాజు లేవలేదంట్రా? ఊరి పెద్దగా చలామణి అవుతున్న భావరాజు మరో నలుగురిని వెంటేసుకుని వచ్చాడు. లేదు బాబు అన్నాడు నీలయ్య వినయంగా. భావరాజు తనతో పాటు వచ్చిన పెద్ద మనుషుల మొహాలకేసి చూశాడు. ఎట్టాలేస్తాడులే, ఇంత ఘోరం ఇని అయినా సాగర్గాడికి ఇంత బుద్ధి లేకుండా పోయింది. ఇంత పెద్ద చదువు చదివి ఇట్లాంటి ఏదో పని చేస్తాడా అన్నాడు అందులో ఒక అతను. ఆడొచ్చే టైం అయింది. అందరూ ఆడిని చూడగానే రోడ్డు పక్కన ఊరకొక్కలా నాలికి ఎల్లబెట్టి సొంగ కార్చకుండా గట్టిగా నిలయ్యండి. నేను చెప్పిన సంగతులు గుర్తున్నాయిగా. ఆడు చదువుకున్నాడని పెద్ద నౌకరీ ఎలగబెడుతున్నాడని బెదిరి సావకండి. మన కల్లెటుట చెడ్డి తొడుక్కున్న ఎదవ, ఎట్టాగైనా ఆ పిల్ల సంసారం నిలబెట్టాల అంటూ మరోసారి హెచ్చరించాడు భావరాజు. వాళ్ళు అలాగేనంటూ తలలూపారు. వాళ్ళందరినీ హాల్లో ఉన్న బెంచీల మీద కూర్చోబెట్టి లోపలికి నడిచాడు భావరాజు. ధర్మరాజు కళ్ళు తెరిచి పడుకునే ఉన్నాడు. అయినా తన గదిలోకి నడిచి వస్తున్న భావరాజును చూసి ఏ భావము ప్రకటించలేకపోయాడు అతను. బావా అంటూ అనునయంగా పిలుస్తూ మంచం దగ్గరగా వెళ్ళాడు భావరాజు. ఆ పిలుపుకి గాలి తగిలిన గాఢమైన మేఘం కదిలి కరిగి వర్షించినట్లుగా అతని కళ్ళ నుండి కన్నీళ్లు జారడం ప్రారంభించాయి. సా ఊరుకో బావా, ఏం జరిగిందని అన్నాడు భావరాజు ఓడిస్తున్నట్టుగా. ఆడింత పని చేస్తాడు అనుకోలేదు, ఎంత కట్టపడి చదివించానని అన్నాడు బాధతో లుంగ చుట్టుకుపోయిన హృదయంతో. ఇంత చిన్న సంగతికే ఇలా బెంబేలు పడితే ఎట్లా, ఏదో చిన్నతనం, తెలవక ఎర్రయాసాలు ఇస్తే మనం సర్దుబాటు చేసుకోవాలి అన్నాడు భావరాజు. ఎట్టా సర్దుకోవటం, ఆ పిల్లకి ఏం తక్కువైందని ఇంత ఏదో పని చేశాడు. లక్షల కట్నం మణుగులో బంగారం తెచ్చింది. రేపు ఈ సంగతి ఆడ అత్తగారింట్లో తెలిసిపోయిందంటే ఎంత నామర్త. ఆడి మామగారు పలుకుబడి నీకు తెలుసుగా, హైదరాబాద్కి ఒక ఫోన్ కొట్టి ఈ ఉద్యోగం ఊడగొట్టి కటకటాల మధ్యను కూర్చోబెట్టగలడు అన్నాడు ధర్మరాజు ఆవేదనగా. భావరాజు నాలిక తేలిగ్గా ఆడించి, అదంత తేలిగ్ కాదు కానీ ముందు నువ్వు లేచి కాసింత కాపీ తాగు, ఆడినెట్టా నిలయ్యాలో నాకు వదిలే అంటూ వెనక్కు తిరిగి సెల్లెమ్మా అని పిలిచాడు. మరో 10 నిమిషాలకు మెల్లిగా కదిలి గుమ్మంలోకి వచ్చి నిలబడింది శకుంతల. ఆవిడ పీక్కుపోయిన మొహం చూసి, అయ్యో నువ్వు ఇలానే కూసున్నావా, అసలేం జరిగిపోయిందని, ఆడు ఏదో తెలియక తెలివి తక్కువ వ్యాసం గడితే మనం బాజా వాయిస్తామా, ఆడిని కడిగేయ్యము, ముందు నువ్వు వెళ్ళి బావగారికి కాఫీ అట్టుకురా, మేం ఎవ్వరం మాట్లాడుకుంటుంటాం అని శకుంతల్ని ఊదరగట్టి వంటగదిలోకి పంపించాడు భావరాజు. అసలు ఇంతకీ ఏటుందా ఉత్తరంలో, కాఫీ తాగి గ్లాసు పక్కకు పెడుతూ అడిగాడు భావరాజు. ధర్మరాజు క్షణం మౌనం వహించి, నాకు తెలవదు, కోడలి పిల్ల చెప్పటమే, కదిలిస్తే ఏడుస్తుంది కానీ ఏ సంగతి సరిగ్గా వివరంగా చెప్పటం లేదు అన్నాడు. గుమ్మం వారగా తలుపు కానుకొని నిలబడ్డ శకుంతలమ్మ కేసి చూశాడు భావరాజు. ఎన్నో లంకణాలు చేసినట్లుంది ఆవిడ ముఖం, కదిలిస్తే కుంభవృష్టి కురిసేటట్లున్న వాళ్ళని ఏం అడగటానికి తోచటం లేదు, కానీ తప్పదు మరో గంటో అరగంటలోనో మద్రాస్ ఎక్స్ప్రెస్కి సాగర్ వచ్చేస్తాడు. సంగతి సరిగ్గా తెలియకుండానే ఏమిటి నిలయ్యడం సెల్లమ్మ, శకుంతలమ్మ కళ్ళెత్తి చూసింది. ఇలా బాధపడతా కూసుంటే పనులు ఎట్లా సాగుతాయమ్మా, నువ్వు వెళ్ళి ఆ కోడల పిల్లని ఆ ఉత్తరం అట్టుకుని రమ్మను, అందులో ఏంటుందో తెలవకుండా ఏటడుగుతాం అని అన్నాడు భావరాజు. శకుంతలమ్మ భారంగా లోపలికి కదిలింది. నర్మద కప్పుకేసి నిర్లిప్తంగా చూస్తూ ఆలోచిస్తోంది. ఆమెలోని దుఃఖోద్వేగం కొద్దిగా తగ్గింది. మరికొన్ని నిమిషాల్లో భర్త వచ్చేస్తాడు. తను ఏం చెయ్యాలి, అతను చెప్పినట్లుగా అతనికి అతని కొడుక్కి స్వాగతం పలకటమా, అతని పురుషాధిక్యతకి తల ఒగ్గటమా, మంచి పేరు కోసం ఆత్మాభిమానాన్ని అతని కాళ్ళకి చెప్పులుగా తొడిగి కుక్కిన పేనులా పడుండటమా. తిరిగి ఆమె కళ్ళకి గండిపడింది. అసలు ఇదంతా ఉత్తరమే చేసింది. సాగర్ తనని ఎంత ప్రేమగా ఆదరణగా గౌరవంగా చూసేవాడు. అతనికి స్త్రీల పట్ల నీచభావం లేదు. వాళ్ళు మగవాడి కన్నా తక్కువ రకం జాతి అనే దృష్టితో ఎప్పుడూ చూడలేదు. అతనికి ఐఏఎస్ సెలక్షన్ వచ్చి ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా తనకి ఎంత ప్రేమగా లాలిత్యంగా ఉత్తరాలు రాసేవాడు. ఎంతో ఉదాత్తమైన భావాలు అతనివి. కానీ అంతా జరిగిపోయింది. నిజానికి ఇక వారం రోజుల్లో తాము అతన్ని జాయింట్ కలెక్టర్గా పోస్ట్ చేసిన కాకినాడకు వెళ్ళిపోవాలి. కానీ ఇంతలో సంతించి వదిలిన సరళ ఆ ఉత్తరం తమ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ రోజు ఏ తీతువు తమ ఇంటిపైన ఆర్తనాదం చేసుకుంటూ ఎగిరిపోయిందో, ఏ గుడ్లగూబ తమ వంక తేరిపార చూసిందో, ఏ గబ్బిలం తమ ఇంట్లో వీరవిహారం చేసిందో, ఆ దారుణ నిజం తనకి తెలిసిపోయింది. అతనికి వచ్చిన ఉత్తరాల్లో అదొకటి అన్నీ అతని టేబుల్ మీద పెట్టింది. అంతసేపు తనతో ఎంతో ప్రేమగా ఉన్న అతను ఆ ఉత్తరం చదవగానే అదోలా అయిపోయాడు. చాలాసేపు నిర్వేదనగా ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. ఏం జరిగింది, ఎందుకలా ఉన్నారు, తన ఆతృతగా అతన్ని కుదిపి అడిగింది. అతను బదులుగా ఆ ఉత్తరాన్ని తన చేతికిచ్చాడు చదవమన్నట్లుగా. తను గబగబా ఆ మాటల్ని చదివింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఇది ప్రశ్న ఏది జవాబు అనే కథను వింటున్నాం కదా. మరి కథ యొక్క తరువాయి భాగాన్ని ఒక చిన్న విరామం తర్వాత విందాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా.
¡Suscríbete! ప్రాచీన విజ్ఞాన నిధి ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ తనికెళ్ళ భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఇది ప్రశ్న ఏది జవాబు అనే కథని. ఈ కథలో ధర్మరాజు గారి ఇంట్లో అంత అలజడి రేపిన ఆ ఉత్తరంలో ఏముంది సాగర్కి? అసలు ఆ ఉత్తరం ఎవరు రాశారు? కథ చివరికి ఏమైంది అనే విషయాలన్నీ కథ యొక్క ఈ చివరి భాగం విని తెలుసుకుందాం. డియర్ సాగర్, నన్ను అస్సాం పోస్ట్ చేశారు. నిన్ను ఆంధ్రలోనే వేశారని తెలిసింది. నువ్వు లక్కీ. నీకో ముఖ్యమైన సంగతి నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మనకి అంటే నాకో బాబు పుట్టాడు. ఆశ్చర్యపోకు, నేను కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు. మనం విడిపోయేటప్పుడు చేసిన ఒక చిన్న పొరపాటు ఇంతకు దారి తీస్తుందని. ఇంట్లో గొడవ మామూలే. సంఘం అంటే నాకు భయం, వణుకు, ఎట్సెట్రా ఏమీ లేవు. కానీ అబార్షన్ టైము దాటిపోయింది. అమ్మ చాలా పాతకాలం మనిషి. నా మూలంగా వెనక వాళ్ళ భవిష్యత్తులు నాశనమైపోతాయంటే బాబుని అనాథాశ్రమానికి ఇవ్వడానికి ఒప్పుకున్నాను. కానీ తీరా వాడిని చూస్తే మాతృప్రేమ ఉబికిపోతుందని అనను. కానీ అంత అందంగా ఉన్నవాడిని నువ్వు నేను ఉండి కూడా దిక్కు లేకుండా చేయడం ఎందుకో బాగా అనిపించలేదు. అవివాహిత తల్లిగా వాడిని పెంచడం నాకెంత సమస్యో నీకు తెలుసు. పైగా నా ఆశయాలకి ఈ రకమైన అటాచ్మెంట్స్ కుదరవు, అంతా నీకు తెలుసు. సామాజిక బలమున్న పురుషుడివి నువ్వు. ఏ తప్పు చేస్తే మగవాడికి రసికుడు, శృంగార పురుషుడని బిరుదులిచ్చి గౌరవించే సంఘం ఆడదాన్ని తరిమి తరిమి కొడుతుంది. నాకు తెలిసినంతవరకు వాడు నీ మొదటి సంతానం. యామ్ ఐ కరెక్ట్? అందుకే వాడిని నువ్వెందుకు స్వీకరించకూడదు? నీ ఆస్తికి ఎరవేయడానికో, నీ జీవితంలో ఆ విధంగా నేను చోటు చేసుకోవడానికో నేను ఇలా నాటకం ఆడుతున్నానని నువ్వు అనుకోకపోతే వెంటనే బయలుదేరి వచ్చి వాడిని తీసుకెళ్ళు. నేను ఈరోజే అస్సాం బయలుదేరి వెళ్ళిపోతున్నాను. అమ్మకి చెప్పాను నువ్వు వస్తే బాబుని అప్పచెప్పమని. లేకపోతే వాడి బ్యాడ్ లక్, వారం తర్వాత ఆర్ఫనేజ్కి అప్పచెప్పేస్తారు. ఫ్రెండ్లీ యువర్స్, రుణాళిని. ఆ ఉత్తరం తనకి అర్థమయ్యే అర్థమవునట్లు నిజంగా అర్థం కాకనేనా? ఏంటిది, అతను తన వంక అదోలా చూసి జరిగింది జరిగినట్లు చెబుతాను. దాన్ని ఒక కథలా మలిచి నన్ను ఒడ్డును వేసుకునే ప్రయత్నం చెయ్యను. నేను తప్పు చేశాను. ఆమె కలకత్తా నుండి ట్రైనింగ్కి వచ్చింది. చాలా సోషల్గా మూవ్ అయ్యేది. ఒకరోజు హద్దు దాటాం. దాని పర్యవసానమే ఇదంతా. అతని తన వెక్కిళ్ళు విని చెప్పడం ఆపేశాడు. అర్ధరాత్రి దాటింది. అతను కూర్చునే ఉన్నాడు. తను ఏడుస్తూనే ఉంది. తలతల వారుతుండగా అతను సూట్ కేసు సర్దుకుంటూ అన్నాడు, బాబుని తీసుకురావడానికి వెళ్తున్నాను అని. తనలోని ఆవేదన ఆవేశంగా మారింది. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను, తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. అతను అదోలా నవ్వి, దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు నర్మద, ఆ పసివాడు నీకే విధంగా అడ్డొస్తాడో ఆలోచించు అన్నాడు అనునయంగా. నర్మదలో దుఃఖం ఉప్పొంగింది. వాడు నా కొడుకు కాదు, ప్రేమించడానికి సొంత బిడ్డను ప్రేమించడం స్వార్థమవుతుంది. పరుల పిల్లల్ని లాలించడంలోనే స్త్రీ ఔన్నత్యం ప్రస్ఫుటం అయ్యేది. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. వాడు పుట్టకపోతే ఈ తప్పు నీకు తెలిసే అవకాశమే లేదు. అప్పుడు నువ్వు నన్ను శ్రీరామచంద్రుడిగా భావించి ఉండేదానివి అన్నాడు అతను. తనకి ఏం చెయ్యాలో తోచలేదు. వాణ్ణి ఇంటికి తెస్తే మన ఇంటి పరువు పోదు, మామగారు ఊరుకుంటారా అంది సంశయంగా. అతనికి ధైర్యం వచ్చింది. నాకు కావాల్సింది నీ సహకారం, నువ్వు వాడిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే అంటూ తనని కౌగిట్లోకి తీసుకున్నాడు. తన మౌనాన్ని అంగీకారంగా తీసుకొని అతను వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసింది తను. నర్మద అత్తగారి పిలుపు విని ఆలోచనల్లోంచి బయటపడింది. బయట కారాగిన చప్పుడు, అందరి గుండెల్లో దడదడ. కళ్ళు పెద్దవి చేసి కారు దిగుతున్న భర్త కేసి చూసింది. అతను గేట్లోకి వచ్చాడు. అతని చేతులలో పొత్తిళ్ల మధ్య కాళ్ళు చేతులు ఆడిస్తున్న రోజుల బిడ్డ గుండె గబుక్కున జారినట్లయింది. హాల్లో బెంచీల మీద కూర్చున్న పెద్ద మనుషులు చోద్యంగా చూస్తున్నారు. శకుంతలమ్మ తల భూమిలోకి కుంగిపోయింది. వీడు నిజంగానే తీసుకొచ్చేసినట్టున్నాడే అన్నాడు భావరాజు ధర్మరాజు కేసు చూస్తూ. ధర్మరాజు కోపంతో మండిపోయాడు. ఆగు అన్నాడు గర్జిస్తున్నట్లుగా. మెట్టు మీద కాలు మోపబోతున్న వాడల్లా ఆగిపోయి తండ్రి వైపు చూశాడు విద్యాసాగర్. ఛీ, నువ్వింత నీచానికి దిగజారిపోతావనుకోలేదురా. ఒక బజారు దాని కొడుకుని నా కొడుకని ఇంటికి తీసుకొచ్చావంటే నువ్వెంత వాజమ్మవో అర్థమవుతోంది అన్నాడు ధర్మరాజు ఆవేశంగా. నీకు బొత్తిగా దాని రాజకీయం అర్థం కాలేదురా అబ్బాయి, ఆస్తి కోసం అది బిడ్డను కంది. నువ్వు మాలాంటి పెద్దల సలహా అడగకుండా చెవులు ఊపుకుంటూ వెళ్ళావు అన్నాడు భావరాజు. విద్యాసాగర్ గుమ్మం దగ్గర నిలబడ్డ భార్య వైపు చూసి, ముందు వీణ్ణి అందుకో అన్నాడు. నర్మద అత్తగారి వైపు చూసింది. అత్తగారు భర్త వైపు చూసింది. వాణ్ణి ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు, అలగా విధవులకు ఆశ్రయం ఇవ్వడానికి నేను ఈ కొంప కట్టలేదు అన్నాడు ధర్మరాజు ఉగ్రుడవుతూ. అంటే నేను కూడా? విద్యాసాగర్ మెట్టు మీద కాలు వేస్తూ అడిగాడు. వాడితో ఇంట్లో నిన్ను అడుగు పెట్టనివ్వను, ఒక వ్యభిచారి కొడుకు ఇక్కడ ఆశ్రయం లేదు. విద్యాసాగర్ తండ్రి వైపు చురుగ్గా చూసి, ఒక అపరిచిత స్త్రీ గురించి మీరు నోరు జారేయడం మంచిది కాదు. ఆమె చేసిన తప్పులో నాకు భాగముంది. ఎవరు వేసిన అడుగుల్లోనో జాగ్రత్తగా నడిచే పిరికి వాళ్ళకి ఆమె ధైర్యం, ఖచ్చితంగా నిజాన్ని చెప్పగల ధైర్యం బరితెగించినట్లే కనిపించవచ్చు, కానీ ఆమె వ్యభిచారి కాదు అన్నాడు. ఇంకే, దానితోనే ఊరేగు అన్నాడు ధర్మరాజు చేతులు తిప్పుతూ. ఇది అప్రస్తుతమైన విషయం, నేను నా కొడుకుతో లోపలికి రావచ్చా? విద్యాసాగర్ సూటిగా అడిగాడు. భావరాజు ముందుకొచ్చి, చిన్నపిల్లడ్రా ఏట్రా అబ్బాయి ఇదంతా, అవతల ఆ పిల్ల ఎంత కుమిలిపోతుంది, ఎవరితో కన్న బిడ్డను మరో ఆడది ఎట్లా పెంచుతుంది అన్నాడు. విద్యాసాగర్ మెట్లు దిగి, సరే నా కొడుక్కి స్థానం లేని చోట నాకు లేదు, నాతో నువ్వు వస్తావా నర్మద? భార్యకేసి సూటిగా చూస్తూ అడిగాడు. నర్మద తటపటాయింపుగా మామగారి వైపు చూసింది. ఏ మొహం పెట్టుకుని ఆ పిల్లని నీతో రమ్మని అడుగుతున్నావురా? ఆ పిల్లకిక నీలాంటి దౌర్భాగ్యుడితో కాపురం చేయాల్సిన కర్మ లేదు అన్నాడు ధర్మరాజు ఏవగింపుగా మొహం తిప్పుకొని. విద్యాసాగర్ తండ్రి వైపు చూసి అదోలా నవ్వి, మరి అమ్మ అన్నాడు. అంటే ఆవేశంతో చెయ్యెత్తాడు ధర్మరాజు. తీర్పు చెప్పడానికి వచ్చిన పెద్దలంతా విస్తుపోయి చూశారా సంఘటనని. మీరు ఊరికే ఆవేశపడకండి, కడుపును పుట్టిన బిడ్డనే ఒక గొడ్ల కాపరిగా ఇంట్లో పెట్టుకొని ఊడిగం చేయించుకోగల ఔదార్యం మీకుండొచ్చు, కానీ నాకు లేదు. అతని మాటలకి అందరూ విస్తుపోయారు. బాబు అంది శకుంతలమ్మ ఏడుస్తూ, నిన్ను నొప్పిస్తే నన్ను క్షమించమ్మా. మన దొడ్లో పాక వేసుకొని బతుకుతున్న వెంకటేశు భార్యని నాన్న బలవంతం చేసి అక్రమ సంబంధం పెట్టుకుంటే రాజు పుట్టాడని, వాడిలో నాన్న పోలికలు గమనించి వెంకటేశు పెళ్ళాన్ని కొడితే అది ఉరిపోసుకొని చచ్చిందన్న నిజం ప్రపంచానికి తెలియకపోయినా నాకు నీకు తెలుసు అన్నాడు విద్యాసాగర్. ధర్మరాజు మొహం తెల్లగా పాలిపోయింది. అరే తండ్రిని అంత మాట అనొచ్చా? భావరాజు ముందుకొచ్చి మందలించబోయాడు. మీరందరూ కలిసి చెప్పే నీతి ఏంటో నాకు తెలుసు భావరాజు గారు. తప్పు చేయొచ్చు, కానీ దాన్ని బయటకు ఒప్పుకోకూడదు. మీరందరూ నిజంగా మనసా వాచ పెద్ద మనుషులైతే వాడవాడకి వేసల గృహాలు ఎందుకు వెలుస్తాయి? ఊరు ఊరికి అనాథాశ్రమాలు ఎందుకు పుట్టుకు వస్తాయి? భయపడో, అసక్తులయ్యో, ఆర్థిక దుస్థితికి లొంగిపోయో, మీకు సుఖాన్నిచ్చిన స్త్రీలు నియోగొయ్యో చూసుకుంటే మీరు ఆవిడ బరితెగించిన తనాన్ని తిడుతూ శవ పంచాయతీ జరిపిస్తారు. ఏ చెత్త కుండీలలోనో మీ సంతానం కనిపిస్తే అలా పారేసిన ఆడదాన్ని శాపాలు పెడుతూ తప్పుకొని వెళ్తారు. నాకు అలాంటి రాక్షస హృదయం లేదు. నేను తప్పు చేశాను. తెలిసి తెలిసి నా బిడ్డను అనాథగానో పాలేరుగానో చూడగల కర్మ నాకు లేదు. వస్తాను. విద్యాసాగర్ చరచరా నడిచి గేటు దాటుతుంటే అవాక్కయ్యి నిలబడిపోయారు. ఆగండి, విద్యాసాగర్ నిలబడి వెనక్కు తిరిగి చూశాడు. నర్మద పరిగెత్తుకొచ్చి అతను చేయి పట్టుకుంది. ఆ ఇద్దరు బయటకు వస్తుంటే రాజు ఎదురొచ్చి, పట్నం వెళ్ళిపోతున్నారా బాబు అన్నాడు అమాయకంగా. నర్మద వాడికేసి తేరిపారా చూసింది. వాడిలో స్పష్టంగా మామగారి పోలికలు. ఆమె కళ్ళలో నీళ్లూరాయి. ఒకే తండ్రి బిడ్డల్లో ఒకడు కలెక్టరు, మరొకడు గొడ్ల కాపరి. ఈ అన్యాయానికి ఎవరు బాధ్యులు? ఆమె కలుక్కుమన్న హృదయంతో అతను వెంట నడిచింది భర్త చేతిలోని బిడ్డను అందుకొని. భర్త రూపానికే కాక గుణానికి కూడా ఒక మనిషిలా కనిపించాడు ఆమె కళ్ళకి. ఇది ఫ్రెండ్స్, ఇది ప్రశ్న, ఏది జవాబు కథ. ఈ కథలో సమాజంలోని పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న ఎందరో మగవారి దార్ష్టికానికి బలైపోయి వారి వలన బిడ్డల్ని కానీ ఆ బిడ్డల్ని అనాథులుగా వదిలేస్తే తిరిగి సమాజం చేత ఆ బిడ్డల్ని చూసిన ఎవరు, ఏ తల్లి ఈ బిడ్డను ఇంత కనికరం లేకుండా చెత్త కుప్పల్లో పడేసింది అని తిట్టుకుంటున్న శాపానికి గురవుతున్న ఎందరో స్త్రీల మనోవేదనని నాణానికి మరోవైపు చూపించే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు శ్రీమతి శారద గారు. మరి అందరూ చూసినలాగే చూస్తే ఆవిడ శారద గారు ఎందుకవుతారు? మరి ఒక ఆడది చేసిన తప్పులో ఒక మగవాడికి కూడా భాగం ఉంటుంది. కానీ పిల్లల్ని కనే అదృష్టము, ఒక విధంగా దురదృష్టం కూడా ఆడదానికే ఉంది. పెళ్ళయి భర్త వలన ఆ పిల్లలు పుడితే అది ఆమెకి అదృష్టం. పెళ్ళి కాకుండా ఒక మగవాడి బలవంతానికి గురయ్యి ఆ విధంగా గర్భవతి అయ్యే పిల్లల్ని కంటే అది ఆమె బాలిట శాపం. ఆ బిడ్డని ఏం చేయాలి? జీవితం అంతా ఆ బిడ్డను పెంచుతూ ఆ పుట్టిన బిడ్డను కూడా స్కూల్లో వేస్తే సాటి పిల్లలు కూడా ఆ బిడ్డను గేలి చేస్తూ ఉంటే అది ఆ పిల్లాడు కూడా భరించలేక ఒక ఉన్మాదిగా మారి సంఘానికి మేలు చేయాల్సిన బిడ్డగా పెరగకుండా కీడు చేసేవాడిగా పెరిగితే అది మరీ ప్రమాదకరం. ఈ విధంగా తప్పు చేసిన మగవాళ్ళందరూ వీడు నా బిడ్డ, ఈమె నా బిడ్డ అని ముందుకొస్తే ప్రపంచమే మారిపోతుంది. అసలు ఏ మగాడు తప్పే చేయకుండా ఉంటే ప్రతి ఒక్కడు మనసున్న మగాడే అవుతాడు. కానీ కష్టం ఆ రోజులు రావడం. ఈ కథ పల్లకి సచిత్ర వారపత్రికలో ఏప్రిల్ 17, 1986 ప్రచురించబడింది. ఒక చిన్న విరామ అనంతరం తర్వాత కథ విందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Andariki namaskaram, nenu mee Geeta Madhuri. Meeru vintunnaru Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Politics, crazy facts, relations, affections, scamulu, damulu, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన కథలని. మరి విరామానికి ముందు విన్నాము ఇది ప్రశ్న ఏది జవాబు అనే కథని. మరి తరువాత ఇప్పుడు మనం వినబోతున్నాము చలి 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 అనే కథని. మరి ఈ చలి యొక్క కథా కమమిష ఏంటో కథను విని తెలుసుకుందామా? అది డిసెంబర్ నెల, రాత్రి 8 గంటల వేళ. రాఘవరావు గారిల్లు దీపాలతో శోభాయమానంగా ఉంది. ఆ దీపాల కాంతికి చీకటి డైనమైట్ పెట్టి పేల్చిన పేలని దట్టమైన గోడల కింద నక్కింది. లాన్లో వేసిన కుర్చీలో రాఘవరావు గారు విలాసంగా కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇంటి ముందు ఎన్నో కార్లు, కొన్ని సాగిపోతూ ఉంటే మరికొన్ని ఆగుతున్నాయి. వచ్చేవాళ్లతో పోయేవాళ్లతో ఆ ప్రాంతం ఎంతో సందడిగా ఉంది. రాఘవరావు గారి ముందున్న టీపై పూలదండలతో, పూలగుచ్చాలతో నిండిపోతున్నది. అప్పుడప్పుడు నౌకరు వాటిని లోపలికి తరలించి ఇంకా వచ్చేవాళ్ల కోసం ఖాళీ చేస్తున్నాడు. ఆలింగనాలతోనూ కరచాలనాలతోనూ రాఘవరావు గారు అలసిపోయారు. మళ్ళీ మీరే మా మినిస్టర్ కావడం మా అదృష్టం. ఈ మధ్యంతర ఎన్నికల మూలంగా మీరు తలపెట్టిన స్కీములు ఆగిపోతాయని భయపడ్డాం అన్నాడు ఒక సిల్కులాల్చి బట్టతల వ్యక్తి ఉంగరాల చేత్తో బట్టతల్ని సవరించుకుంటూ. రాఘవరావు గారు గుంభనంగా నవ్వారు. నీ కాంట్రాక్టులకేం దెబ్బలేదులే అన్నారు కాస్త వెటకారంగా. అబ్బే ఎంత మాట, మీరు పదవిలో ఉండాలే కానీ ఇలాంటి కాంట్రాక్టులు వందలు దొరుకుతాయి నాకు అన్నాడు అతను సర్దుకుంటూ. టైం ఎంత? 9 దాటింది చెప్పారు ఎవరో. సరే మరి, ఈ 2 నెలలుగా తిండి నిద్ర లేవు, కన్ను మూస్తే మనవాళ్ల నోట్లో మట్టి కొట్టేయాలని ప్రయత్నించారు అవతల పార్టీ వాళ్ళు. మరి రోజుకి నేను రెస్ట్ తీసుకుంటాను, రేపు కలుద్దాం అన్నారు రాఘవరావు గారు గట్టిగా ఆవులిస్తూ. వెంటనే అక్కడ జనం చేతులు జోడించి సెలవు తీసుకున్నారు. అందరూ వెళ్ళాక రాఘవరావు గారి భ్రుగుటి ముడిపడింది. వరహాలు అంటూ గట్టిగా కేకపెట్టారు. వరహాలు గబగబా పరిగెత్తుకొచ్చి నిలబడ్డాడు. నారాయణరావుకు ఫోన్ చేశావా అన్నారు ఆయన కాస్త చిరాగ్గా. చిత్తం చేశానండి అయ్యా. ఏమన్నాడు? ఏమన్నా అంటానికి ఎన్ని గుండెలు కావాలి, తమరు చెప్పిందానికి ఎస్ అన్నారయ్యా అన్నాడు వరహాలు వినయంగా. ఎస్ అన్నాడు లేవయ్యా, ఇంతవరకు వచ్చి చావలేదు, అవతల నాకు మాట వచ్చేస్తుంది అన్నారు రాఘవరావు కోపంగా. అప్పుడే గేటు ముందు అంబాసిడర్ కారు ఒకటి ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తిని చూడగానే వరహాలతో పాటు రాఘవరావు గారి ముఖం వికసించింది. అయినా ఆయన దాన్ని బయటపడనివ్వకుండా ముఖాన్ని గంభీరంగా పెట్టు కూర్చున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి రాఘవరావు గారికి సాష్టాంగ పడినంత పనిచేసి ఆయన మెళ్ళో దండేసి వినయంగా నిలబడ్డాడు. ఏటింత ఆలస్యం, అయ్యగారు మండిపడిపోతున్నారు అన్నాడు వరహాలు కలుగజేసుకొని. క్షమించాలి, మంచి రకం కోసం కాస్త ఎక్కువ తిరగాల్సి వచ్చింది. ఉమ్మడి అరసు నుండి సరాసరి మీనంబాకం ఎయిర్పోర్ట్కి వచ్చి విమానంలో బేగంపేటలో వాలి తిన్నగా ఇక్కడికి వచ్చేశాను అన్నాడు బాక్స్ రాఘవరావు గారి చేతిలో పెడుతూ. రాఘవరావు గారు బాక్స్ అందుకొని నవ్వి, మద్రాసు వెళ్ళావా, అతనికి శ్రమ ఇచ్చినందుకు ఎంతో ఇదైపోతున్నట్లుగా అన్నారు. లేకపోతే ఇక్కడ సరికేం బాగుంటుంది సార్, అడక్కడక్క అడిగారు అన్నాడు నారాయణరావు. రాఘవరావు గారు బాక్స్ తెరిచారు. వరహాలు వంగి ఆసక్తిగా చూశాడు. ఇద్దరు కళ్ళు జిగేలుమన్నాయి. చాలా ఖర్చు పెట్టేసినట్టున్నావు అన్నారు రాఘవరావు గారు చాలా నొచ్చుకుంటున్నట్టుగా. ఖర్చుదే ఉందిలేండి, మీకు నచ్చదని నా భయం. వీటి సంగతి నాకేం తెలుసు, ఏదో ఆడవాళ్ళ పిచ్చి, ఏదెట్టుకుంటే జరగదు. నా మట్టుకు నాకు ఈ ఖద్దరు పంచి లాల్చి ఉంటే చాలయ్యా. మళ్ళీసారి గెలిస్తే నాకు డైమండ్ నెక్లెస్ అంటూ మా ఆవిడ ఇల్లంతా మార్చింగ్ చేసేస్తుంటే నీకు చెప్పక తప్పలేదు అన్నారు రాఘవరావు గారు తనకేం వ్యామోహాలు లేనట్టు. పోనీలేండి, వారి ఆనందం వారిది అన్నాడు నారాయణరావు చేతులు నలుపుకుంటూ. మరి ఇంకెళ్ళిరా, పాపం మద్రాసు నుండి ఇటే వచ్చేసినట్లున్నావు అన్నాడు రాఘవరావు జాలిగా. హాయ్, నేనుంటానండి. మరి ఆ జీవో అంటూ నసిగాడు నారాయణరావు. రాఘవరావు భళ్ళున నవ్వి, నువ్వు మళ్ళీ చెప్పాలేంటయ్యా, నేను రేపు సీట్లోకి వెళ్ళగానే మొదటి పెట్టే సంతకము నీ ఫైలే అన్నాడు. నారాయణరావు ముఖం తను తెచ్చిన రవ్వల నెక్లెస్లా వెలిగిపోయింది. తమదయ్యా, మరుంటానండి అంటూ వెళ్ళిపోయాడు అతను. నారాయణరావు అటు వెళ్ళగానే రాఘవరావు గారు వళ్ళు విరుచుకొని, చాలా చలిగా ఉంది కదూ అన్నారు వరహాలంక చూస్తూ. అవునండి అయ్యా అన్నాడు వరహాలు కాస్త ముసుముసుగా నవ్వుతూ. ఏంటో, ఈ ఎలక్షన్ల హడావిడిలో ఏ సీజన్ వచ్చి ఏ సీజన్ పోయింది తెలియలేదనుకో అన్నారాయన నెక్లెస్ పెట్టివంక చూసుకుంటూ. మరి ఇది అమ్మగారికి ఇచ్చేయమంటారా అన్నాడు వరహాలు బాక్స్ వంక చూస్తూ. నీ ముఖం, ఈ సంగతి దానికి కానీ చెప్పావు గనక అన్నాడు రాఘవరావు గంభీరంగా. మరి అమ్మగారు అడిగారని చెప్పారు అన్నాడు వరహాలు తెల్లబోతూ. రాఘవరావు విలాసంగా నవ్వి, మరి అలా చెప్పకపోతే నా ఉంపుడికత్త సరదా పడిందని చెప్పమంటావా అన్నారు. అయితే ఇది పారిజాతానికి అన్నమాట అండి అయ్యా. అన్నమాట ఏంటి, నీ ముఖం ఉన్నమాటే అన్నారు రాఘవరావు గారు. దానికి ఇంత ఖరీదైనా, ఉష్, తెలివి తక్కువగా సొమ్ము వెదజల్లే సన్నాసి కాదు రాఘవరావు అంటే. ఈ ఎలక్షన్లలో అది నాకు చాలా సాయం చేసింది. కొన్ని సీక్రెట్ వ్యవహారాలు అది కూపి లాగబట్టే నేను ఒడ్డెక్కేశాను. ఇంట్లో ఆడవాళ్ళు అది కావాలి ఇది కావాలని మొగుని దూదేకిసినట్టు ఎక్కేస్తారే కానీ అవసరమైతే ఒళ్ళు అడ్డమేసి మనల్ని ఒడ్డునేస్తారా ఏంటో. వీళ్ళకి ఇల్లాళ్ళని వాళ్ళకి ఉంపుడుకత్తెలని పేరు ఎవరు పెట్టారో అంటూ పారిజాతాన్ని తలుచుకొని తెగ జాలి పడిపోయారు రాఘవరావు గారు. వరహాలు అవాక్కయ్యి నిలబడి చూశాడు అతని వైపు. అచ్చరే, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని పారిజాత మూడంకేసినా వేసేస్తుంది. చీఫ్ మినిస్టర్ నుండి అర్జెంటుగా ఫోన్ వస్తే ఆగ మేఘాల మీద వెళ్ళిపోయానని మీ అమ్మగారికి చెప్పే, లోపలికి వెళ్తే బయటికి రావడం కుదరని పని అంటూ బాక్స్ తీసుకొని లేచి నిలబడ్డారు రాఘవరావు గారు. వరహాలు అలాగేనంటూ తల ఊపాడు. జాగ్రత్త, నెక్లెస్ సంగతి అమ్మగారితో అనేవు గనక అంటూ కారు వైపు నడిచారు రాఘవరావు గారు. కారు అటెళ్ళగానే జానికమ్మ బయటకు వచ్చింది. ఎటెళ్ళేర్రా మీ అయ్యగారు అంటూ వరహాలు తడబడుతూ, అదేనమ్మా, చీఫ్ మినిస్టర్ గారు అర్జెంటుగా రమ్మంటే అన్నాడు నసుగుతున్నట్లుగా. జానికమ్మ నవ్వింది. ఏడ్చేవులేరా సన్నాసి, అబద్ధం చెప్పడం కూడా చేతకాదు. ఆయన గారు ఈవేళప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారో నాకు తెలియదా అని. సర్లే, వెళ్ళి ఇంట్లో వ్యవహారాలు చూడు అంది. వరహాలు గబగబా లోపలికి వెళ్ళాడు. జానికమ్మ వయ్యారంగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. వరహాలు లోపల నుంచి అమ్మగారినే చూస్తున్నాడు. వయసు 40 పైన ఉన్నా కనిపించదు జానకమ్మ. బిగువైన శరీరం, వంటి నిండా నగలు, రోకలిపోటు వేసినట్లు ధీమాగా నడుస్తుంది. ఆమె ఒక నంబర్ డయల్ చేసి హలో అంది. అటువైపు ఆమెకు కావాల్సిన వాళ్ళ గొంతు వినిపించింది కాబోలు. ఆమె వయ్యారంగా మెలికలు తిరిగి, ఆయన పారిజాతం గొంపకి తగలడ్డారు, మీరు ఒక అరగంటలో బయలుదేరి వచ్చేయండి అంది. ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి జానకమ్మ ఎవరితో మాట్లాడుతుందో ఇట్టే గ్రహించేశాడు వరహాలు. ఆ ఇంట్లో జరిగే ప్రతి విషయం గుట్టు వరహాలకి తెలుసు. ఒక విధంగా ఎంత పెద్ద హోదాలో ఉన్న రాఘవరావు గారు ఇటు జానకమ్మ కూడా అతన్ని దగ్గరికి పిలిచి తమ బాధలు చెప్పుకుంటారు. వరహాలు తమ సమస్యలు తీర్చలేడని వాళ్లకు తెలుసు. వరహాలు ఆ ఇంటి నౌకరని కూడా వాళ్లకు తెలుసు. అయినా వరహాలకి వాళ్ల మనసులో పెద్దపీటే వేశారు. కారణం, వరహాలు గుండెల్లో పడ్డ మాట బయటికి చస్తే పొక్కడు. అతను అసలు వాళ్ళు చెప్పింది వింటాడో లేదో అన్నంతగా దాన్ని తన మనసు లోపలి పొరల్లో పాతరేస్తాడు. భార్యాభర్తలిద్దరికీ ఎవరికి వారికే కావలసిన వ్యక్తిలా ప్రవర్తిస్తాడు. ఎంత డబ్బున్నా ఎంత బలగా ఉన్నా మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఒక వ్యక్తి కావాలి ఎవరికైనా. కానీ ఆ వ్యక్తే నమ్మక ద్రోహం చేసి ఉన్నదానికి రంగులు వేసి ప్రచారం చేసి ఆనందిస్తే ఎవరూ భరించలేరు. అందుకే అలాంటి నీచగుణం లేని వరహాల్ని ఒక నౌకరు కన్నా ఒక ఆత్మ బంధువుగా చూసుకుంటారు ఇటు రాఘవరావు గారు, అటు జానకమ్మ కూడా. చూసావురా, కట్టుకున్నదాన్ని నేనున్నానని ఖాతరు లేకుండా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా దాని దగ్గరికే పరిగెత్తుతారు మీరు అయ్యగారు. నా వంటి మీద నా నగలు హోదా చూసి ఎంతో సుఖపడిపోతున్నానని ఏడుస్తారు చుట్టపక్కలు. ఏది ఒక్క రాత్రైనా ఉంటేనా అని వాపోతుంది జానకమ్మ. దానికి నగల పిచ్చి పదవి పిచ్చే కానీ మొగుడికి ఏం కావాలో ఎన్నడైనా చూసరిగిందా? డబ్బుకి ఒళ్ళమ్ముకుంటేనే ఆ పారిజాతం నేను కనపడకపోతే బెంగెట్టేసుకుని మంచం ఎక్కేస్తుంది. నా మీద ప్రేమతో ఏం చేయడానికన్నా సిద్ధపడుతుంది. అసలు వ్యభిచారం వ్యభిచారం అంటారు కానీ కట్టుకున్న పెళ్ళం మాత్రం మొదట దాని కోరిక తీర్చకుండా మన కోరికలు తీరుస్తుందా అంటూ బాధపడతారు రాఘవరావు గారు. అతనికి ఇద్దరి మాట సమంజసమైన అనిపిస్తుంది. నేను మాత్రం మనిషిని కానా, ఎన్నాళ్ళు ఇలా ఒంట్లో సత్తువు పెట్టుకుని వేగిపోవాలి? అందుకే నేనంటే పడిచొచ్చే చందంలాన్ని కాదనలేకపోయానురా. అమ్మగారింత బరి తెగించేసిందనుకుంటున్నావా అంటుంది జానకమ్మ అప్పుడప్పుడు. వరహాలు ఏం మాట్లాడాడు, తల అడ్డంగా తిప్పి అక్కడి నుంచి జారుకుంటాడు. పిచ్చి సన్నాసి, మంచి విధవ అని నవ్వుకుంటుంది జానకమ్మ. జానకమ్మ అర్జెంటుగా నేతి మిఠాయి వ్యాపారస్తుడు చందన్లాల్కే ఫోన్ చేస్తుందని వరహాలు గ్రహించాడు. చందన్లాల్కి అదొక్కటే కాక ఊళ్ళో చాలా పెద్ద బిజినెస్లున్నాయి. అయినా మొదట ఆ వ్యాపారంతో పైకొచ్చాడు కాబట్టి అతన్ని నేతి మిఠాయి చందన్లాల్ అని పిలవడమే కద్దు. త్వరగా వచ్చేయాలి, చాలా చలిగా ఉంది కదూ అంది జానకమ్మ గారంగా. ఆమె ఫోన్ పెట్టేసి మేడ మీదకి వెళ్తూ, లాల్ గారు వస్తారు, పైకి పంపించు, నువ్వు మిగతా సంగతులు చూసుకో అంటూ వరహాల్ని హెచ్చరించి మెట్లెక్కింది జానకమ్మ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన చలి 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 అనే కథను. మరి ఈ కథ యొక్క తరువాయి భాగం ఒక చిన్న విరామ అనంతరం విందాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా. Oh,
నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా The Voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన చలి 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 అనే కథని. ఈ కథలో ప్రముఖ పొలిటీషియన్ అయిన రాఘవరావు గారు, ఆయన భార్య జానకమ్మ కూడా ఒకరినొకరు పట్టించుకోకుండా ఎవరి పర్సనల్ వ్యవహారాలలో వారు పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. మరి కథ చివరిలో ఇద్దరిలోని మార్పు వచ్చిందా లేదా అనేది కథ యొక్క ఈ భాగం ఇది తెలుసుకుందాం. పారిజాతం ఎదురు రాకపోయేసరికి కాస్త కంగు తిన్నారు రాఘవరావు గారు. పారిజాతం ఏది అన్నారు గంభీరంగా ఎదురొచ్చిన వాళ్ళమ్మ నవనీతంతో. ఇప్పటిదాకా తమ కోసం ఎదురుచూసి అలిగి గదిలో పడుకుంది అంది. మినిస్ట్రీ అంటే మసాలా వడలు అమ్మడం అనుకుంటున్నదా? ఎన్ని వ్యవహారాలు ఉంటాయి మాకు అన్నారు రాఘవరావు గారు కాస్త గంభీరంగా. అదంతా దానికి ఏం తెలుసు బాబు, మీకోసం పడిగాపులు పడి ఎదురు చూడడం తప్ప. కట్టుకున్నవాడైతే 6 నెలల కన్నా వస్తాడని గ్యారంటీ ఉంటుంది. తమ కోసం చికెన్ బిర్యానీ రొయ్యలు వేపుడు చేసి ఎప్పటినుంచే ఎదురు చూస్తుందో పిచ్చి పిల్ల అంది నవనీతం తన సహజ ధోరణిలో పగలు కురిపిస్తూ. రాఘవరావు గారు పారిజాతం గదిలోకి వెళ్ళారు. పారిజాతం అతన్ని చూసి మూతి బిగించింది. మూతి బిగించిన పారిజాతాన్ని చూడగానే మతి చెడిపోతుంది రాఘవరావు గారికి. ఆయన బయట ప్రపంచంలో పులిలా బతికినా పారిజాతం దగ్గర పిల్లి అయిపోతారు. అలకలతో ఒక్క క్షణం వృథా అయినా జీవితమే వృథా అన్నంత బాధ కలుగుతుంది ఆయనకి. ఆయన మెల్లిగా పారిజాతం పక్కకి చేరి రవ్వలహారం ఆమె మెడలో పెట్టి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మళ్ళీ అలక అన్నారు ముద్దుగా. పారిజాతం చిలిపిగా నవ్వి హారం వైపు చూసుకుంది. అలకకి పరిహారమా అంది కొంటిగా. ఏదైనా అనుకో అంటూ ఆమెను కౌగిలించుకోబోయారు. ఆగండి ఆగండి, అవతల విందు భోజనం మీకోసం సిద్ధంగా ఉంది అంది పారిజాతం పక్కకి తొలగి. నేను తిండిపోతు రామున్నానుకున్నావా? పక్కన పారిజాతాన్ని పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీదకి ఎగబడ్డానికి అన్నారు రాఘవరావు గారు పారిజాతం జడ పట్టుకొని గుంజుతూ. పారిజాతం కావాలనే అతని ఒళ్ళోకి వచ్చిపడింది. అలా ఒళ్ళో ఒదిగిపోయిన పారిజాతాన్ని ఆక్రాణిస్తూ, చాలా చలిగా ఉంది కదూ అన్నారు రాఘవరావు గారు శృంగార రాముడిలా ఆమె కళ్ళలోకి చూస్తూ. చలికాలం వచ్చి 2 నెలలు అయ్యింది, తమకిప్పటికి చలి పుడుతున్నది కావోలు, రండి నా తృప్తి కోసమైనా కాస్త ఎంగిలి పడుదురు గాని అంటూ పారిజాతం ఆయన్ని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళింది. అయిష్టంగానే ఆమె మాట తీసేయలేక ఒక చేత్తో ఆమె నడుముని చుట్టి టేబుల్ దగ్గరికి నడిచారు రాఘవరావు గారు. తెల్లవారుజామున 4 గంటల వేళ అలవాటు ప్రకారం రాఘవరావు గారికి మెలకు వచ్చేసింది. ఆయన హడావుడిగా పక్కమించి లేచారు. పొద్దుటే ఈరోజు 5 గంటలకల్లా తను చీఫ్ మినిస్టర్ గారింటి దగ్గర ఉండాలి. ఈరోజు పార్టీకి సంబంధించిన కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని నిన్ననే తెలియజేశారు. సీఎం చండశాసనుడు 3 గంటలకే లేచి కూర్చుంటాడు. అతనికి డెవిల్ వర్కర్ అన్న పేరుంది. డిసిప్లిన్ లేదని తెలిస్తే నిమిషంలో పార్టీ నుండి బయటికి గెంటుతాడు. రాఘవరావు గారు నిద్రపోతున్న పారిజాతాన్ని లేపకుండా హాల్లోకి వచ్చారు. వెళ్తున్నారా బాబు అంది నవనీత. నాకు అర్జెంటుగా మీటింగ్ ఉండి వెళ్ళిపోయానని చెప్పు. ఇప్పుడేం మీటింగ్ బాబు, బయట చలిగా ఉంది అంది నవనీత. పని ఉన్నప్పుడు చలి ఎండ అనుకుంటే కుదరదు, నే వస్తా అంటూ చెప్పులు తొడుక్కున్నారు రాఘవరావు గారు. కనీసం ఈ సాలువ అయినా ఉంచుకోండి అంటూ ఒక సాలువ అందించింది నవనీత. రాఘవరావు గారు దాన్ని అందుకొని బయటికి నడిచారు. కారు నిర్మానుష్యమైన రోడ్ల మీద శరవేగంగా వెళ్తోంది. బయట వెన్నెలతో తడిచిన చలి మరింత విజృంభిస్తోంది. నిజమే, కాస్త చలిగానే ఉంది అనుకున్నారు రాఘవరావు గారు. రాఘవరావు గారి మేడ బంజారాహిల్స్లో ఉన్న పోస్ట్ లొకాలిటీలో ఉంది. కారు సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయింది. కొద్దిగా నిద్రమత్తులో జోగుతున్న రాఘవరావు గారు ఉలిక్కిపడి ఏమైంది అన్నారు డ్రైవర్ కేసి చూస్తూ. బ్యాక్ వీల్ పంక్చర్ అయింది సార్, 5 నిమిషాలు టైర్ మార్చేస్తాను అంటూ గబగబా డిక్కీ కేసి వెళ్ళాడు డ్రైవరు. 1/2 గంట గడిచింది. రాఘవరావు గారు చుట్టూ చూస్తూ విసుగ్గా గడిపారు కాసేపు. ఎటు చూసినా రాళ్లగుట్టలు, వెన్నెల మాత్రం మనోహరంగా ఉంది. కారులో బోరు కొట్టి రాఘవరావు గారు షాల్ కప్పుకొని కిందకి దిగారు. నిజానికి రాఘవరావు గారికి అనుకున్నంత చలి అనిపించలేదు. రాత్రి పారిజాతం ఇంట్లో విందు అతని ఒంట్లో చలిని హరించేసింది. ఆయన కాస్త సరదాగా రాళ్లగుట్టల వైపు నడిచారు. ఆయన దృష్టి అక్కడ రాళ్ళని ఆనుకొని కూర్చున్న ఒక బక్క ముసలోడిపై పడింది. వాడి వంట మీద ఒక చిరుకుల పంచె తప్ప మరేం లేవు. ఆహారం లేని వాడి శరీరం చలికి చిత్రంగా వణుకుతోంది. ఏయ్, ఎవరు నువ్వు అన్నారు రాఘవరావు గారు ఒక మంత్రి హోదాలో. ఆకలి చలి అతని కంటి మీదకి కునుకు రానివ్వలేదేమో. అతను వెంటనే ఉలిక్కి పడ్డట్టు లేచి చేతులతో తడుముకుంటూ ఎవరు బాబు తమరు అన్నాడు. నేను ఒక మంత్రిని, నువ్వెక్కడేం చేస్తున్నావు, నీకు ఇల్లు లేదా అన్నాడు రాఘవరావు. ముసలోడు చిన్నగా నవ్వి, ఇల్లా బాబు, అది నా బాబుకి, నా బాబు బాబుకి కూడా లేదు, అది ఎట్టా ఉంటుందో కూడా నాకు తెలియదు బాబు అన్నాడు. నీకెవరూ లేరా అంటే నాకు అర్థం కాదు బాబు, ఎవడు పొట్ట అడికే బరువైనప్పుడు బంధుత్వాలు ఉంటాయా, అదిగో కట్టం వచ్చినప్పుడు, ఒక పైసా కూడా దొరకనప్పుడు కుంటి కోటిగాడే నాకు సొట్టం అన్నాడు గుడ్డి ముసలోడు వేదాంత ధోరణిలో. రండి సార్, పని పూర్తయింది అన్నాడు డ్రైవరు రాఘవరావు గారి దగ్గరకు వచ్చి. సరిగ్గా అప్పుడే రాఘవరావు గారికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తన వంటి మీద షాల్ని గుడ్డి ముసలోడికి కప్పారు రాఘవరావు గారు. ఏంటి బాబు ఇది, గుడ్డివాడు తడుముకుంటూ అడిగాడు. సాలువా తాత, నువ్వు చలికి వణకడం నేను చూడలేకపోతున్నాను అన్నారు రాఘవరావు గారు కంఠంలోకి ఎంతో బాధని అరువు తెచ్చుకుంటూ. డ్రైవరు రాఘవరావు గారు వంక ఆశ్చర్యంగా చూశాడు. తను 10 ఏళ్లుగా ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు, కానీ ఆయనలో భేదసాదల పట్ల ఇంత ఔదార్యం ఎన్నడూ చూడలేదు. సాబు నిజంగానే మారిపోయారా అని ఆలోచిస్తున్నాడు. సమయానికి ఫోటోగ్రాఫర్ లేనందుకు రాఘవరావు గారికి బాధగానే ఉంది. కానీ తన ఔదార్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఒకడున్నాడు, అతను డ్రైవరు. అతని వల్ల ఈ వార్త ప్రజల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇలాంటి జిమిక్స్ చేసే చీఫ్ మినిస్టరు ప్రజలకి బాగా దగ్గరయ్యాడని పత్రికలన్నీ రాస్తున్నాయి. కాబట్టి తను ఆ దారిలో నడవడం మళ్ళీ ఎన్నికలకి రాచబాటవుతుంది. ఈ సాలువ నాకొద్దు బాబు అన్నాడు ముసలోడు నిశ్చలంగా. రాఘవరావు గారితో పాటు డ్రైవర్ కూడా ఉలిక్కి పడ్డాడు ఆ మాటకి. తల కొట్టేసినట్లయింది ఆయనకి. ఎందుకని అన్నారు రాఘవరావు గారు అసంతృప్తిగా. ఇట్ట అన్నానని మీరేమీ అనుకోవద్దు బాబు, నాకు ఈ సిరిగిన పంచన్నా ఉంది, అదిగో ఆ నీటి కొట్టంలో కుంటి కోటిగాడికి అది లేదు, ఆడికి ఇవ్వండి బాబు, మీకు పుణ్యం దక్కుద్ది అన్నాడు గుడ్డి ముసలివాడు ప్రాధేయపడుతున్నట్లుగా. రాఘవరావు గారి చెంప మీద ఎవరో ఈడ్చి కొట్టినట్లయింది. తన వంటి మీద సరైన బట్ట లేకపోయినా తోటివాడి గురించి ఆలోచిస్తున్నాడు అతను. తన మానవత్వం మీద, ఔదార్యం మీద ఆ ముసలోడి మాటలు సవాలు చేసి పరిహసిస్తున్నాయి. మెల్లిగా వాటర్ సప్లై వాళ్ళు అక్కడ పెట్టిన పైప్లోకి తొంగి చూశాడు. అక్కడ ఆకులు ఆచ్ఛాదనంగా కట్టుకొని ఏరుకున్న చెత్త కాగితాల మధ్య నిలువునా వణికిపోతూ కుంటి కోటిగాడు. రాఘవరావు గారి కళ్ళలోకి నిజంగానే తడి వచ్చింది. తన చేతిలోని సాలువ వాడి మీద కప్పేసి వడివడిగా కారు వైపు నడిచారు. తమకి చలికి ఏసీ గదులు, పారిజాతాలు, ఫారిన్ లిక్కర్లు, ఫోమ్ పరుపులు అన్నీ కావాలి. కానీ వీళ్ళకి ఓటు కావాల్సి వచ్చినప్పుడే మనుషులుగా పరిగణింపబడే ఈ మనుషుల్ని ఎవరు రక్షించాలి? ఆ గుడ్డివాడి ముందు చిన్నబోయిన తన ఔదార్యానికి నిజంగానే సిగ్గేసింది రాఘవరావు గారికి. ఈ సమస్య సీఎం గారి ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారాయన గట్టిగా. అలా నిర్ణయించుకున్నాక ఆయనకు ఒకలాంటి తృప్తి కలిగింది. ఇది ఫ్రెండ్స్ చలి 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 కథ. నిజంగానే కారుల్లో తిరిగి బంగ్లాల్లో ఉండే ఆయనకి బయటకు వచ్చి ఇద్దరు కటిక బీద వాళ్ళని చూస్తేనే కానీ ఆయనలో మార్పు రాలేదు. నిజమే కదా. మరి ఆనాటి గౌతమ బుద్ధుడికి కూడా బయటకు వచ్చి తన రాజ్యంలో ఉన్న రోగిష్టి వాళ్ళని, ముసలి వాళ్ళని, బిచ్చగాళ్ళని వాళ్ళని చూస్తేనే కానీ అతనిలో కూడా పరివర్తన కలగలేదు. మరి అలాగనే ఈ రాఘవరావు గారు కూడా చక్కని మార్పు ఆయనలో వచ్చింది. మన ప్రతి పొలిటీషియన్లోని ఇలాంటి మార్పు వస్తే ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆ మార్పు రావాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. ఇంత చక్కని కథని అందించిన మన్నెం శారద గారికి మనందరి తరఫున మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కథ మయూరి సచిత్ర వారపత్రికలో 24వ తేదీ మే నెల 1985లో ప్రచురించబడింది. ఇది ఫ్రెండ్స్ ఈనాటి అక్షరాల పూదోట కార్యక్రమం. వచ్చేవారం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన మరొక 2 కథలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి ఆల్వేస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం. డిసెంబర్ 10, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.